विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः నిర్జల ఏకాదశి అయినా మనందరికీ జలానికి లోటు లేకుండా చేసిన ఏకాదశి. జలమును సంస్కృతంలో అమృతము అంటాం. అమృతమన్నా జీవనమన్నా వనమన్నా నీరు అని అర్థం. ఈ నిర్జల ఏకాదశి మన పాలిటి అమృత ఏకాదశి అయ్యింది. అమృతస్వరూపుడైన గురువు మన దగ్గర ఉంటే మనకి ఎప్పుడూ మృతత్వం ఉండదు, అమృతత్వం తప్ప. మన సంసారం ఒక పెద్ద ఎడారి, మరుస్థలం. మరుస్థలం అంటే తెలుసుగా మీకు, అక్కడ ఇసుక తప్ప మాట వరస కూడా మంచినీళ్ళ చొక్కుండదు, పచ్చగడ్డి మొలవదు, తిండి ఉండదు. అటువంటి సంసారం అనే ఒక మరుస్థలంలో మనలాంటి వాళ్ళం పడ్డాంట. ఉరు సంసార మరుస్థలమున, పైగా ఈ సంసారం చాలా పెద్దది, పెద్ద సంసారం అనే ఒక ఎడారిలో పడి ఇందులోంచి బయటికి రాలేక నానాయాతన పడుతున్నాడు ఒక జీవి. ఈ ఎడారిలో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎండమావులని కనపడతాయి. అవి నీళ్లల్లా కనపడతాయి కానీ నీళ్లు కాదు. నీటి కోసం వెతికి వెతికి ఆ పొడను చూసి చివరికి చచ్చిపోతారు చాలామంది. అలాగే నేను, నేనంటే మీరు, మనందరం కూడా పెద్ద సంసారమనే ఒక మరుభూమిలో అటు ఇటు తిరిగాం. అప్పుడు ఏమవుతుందో అక్కడ తిరిగితే పిపాసోద్విగ్నత జంద, అంతకంతకీ దాహం పెరిగిపోయింది. అదేమో ఎడారి, మనకేమో దాహం. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఇలా బాటిల్స్ పెట్టేవాళ్ళు అక్కడ ఉండరు. అదేమన్నా దత్తపీఠమా? మధ్య మధ్యలో పాపం పురాణం చెప్పే ఆయనకంటే వినేవాళ్ళకి ఎక్కడ దాహం వస్తుందో అని చెంబులతో నీళ్లు పోయడానికి. అందువల్ల అక్కడ ఆ ఎడారి భూమిలో నీళ్లు చుక్కలేక గజగజలాడిపోతున్నాంట. ఉరు సంసార మరుస్థలమున్న పిపాసోద్విగ్నతంజంద విస్తర గంభీర భవత్స్వరూప నవకాసారంబు కన్పట్టే. ఆ సమయంలో దత్తప్రభువుకి మన మీద అభిమానం కలిగింది. ఈ సంసారం అనే ఎడారి భూమిలో పడి మంచినీళ్లు లేక దాహంతో అల్లాడిపోతున్నాడు ఈ పిచ్చాడు అనుకుని ఆయన ఏం చేశాట, అక్కడ ఒక పెద్ద చెరువు సృష్టించాడు. ఆ చెరువు విస్తర, విశాలమైనది, చాలా విశాలమైనది, పైగా గంభీర, లోతైన చెరువు. చెరువులు బాగా లోతుగా ఉంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి. అది ఆ చెరువు ఏమిటింతకీ భవత్స్వరూప సద్గురు దత్తాత్రేయుడు మన గణపతి సచ్చిదానంద స్వామి వారి స్వరూపమే. అదొక కొత్త కాసారం, కొత్త చెరువు. పాత చెరువులకి కొత్త చెరువులకి తేడా ఉంటాయి. ఈ చెరువు ఎప్పుడు నిర్మలమైన నీటితో ఉంటుంది. పాత చెరువులు అయితే కొంచెం నిలవన్న నీటితో, స్టాగ్నెట్ అయిపోయిన నీటితో, కొంచెం అవేవో దోమలు చెమలతో ఉంటాయి. అప్పుడే మన కోసం తాజా తాజాగా ఉన్న ఒక చెరువుగా ఆ స్వామివారు తన స్వరూపాన్ని అక్కడ పెట్టారు. ఆయనే ఒక చెరువు అయిపోయారు మన కోసం, మన దాహం తీర్చడానికి ఒక అమృతమయమైన పద్మాకరంగా మారారు. సంసారం అనేటటువంటి ఎడారిలో దాహంతో బాధపడుతున్న మనల్ని అనుగ్రహించటానికి విశాలమైన, లోతైన, కొత్తదైన ఒక గొప్ప చెరువుగా ఆయన మారారట. చెరువు అంటూ ఉన్నాక అందులో ఏముండాలి? తామర పువ్వులు ఉండాలి. ఉండాలా? అందులో తామర పువ్వులు ఉన్నాయట. త్వత్కర పత్పంకజ, ఆయన కాళ్ళు చేతులు తామర పువ్వులు. అందుకే గురువుగారి హస్తములను హస్తపద్మం అంటాం, కరపద్మం. కాళ్ళనేమంటాం? పాదపద్మం అంటాం. ఆ చెరువులో ఆయన కాళ్ళు చేతులే మనకి తామర పువ్వులు. అందుకే ఏం చేయాలి మనం? పట్టుకోవాల్సింది ఆ పద్మాలను పట్టుకోవాలి, పాదపద్మాలను పట్టుకోవాలి. పాదపద్మం పట్టుకుంటే ఏమవుతుంది? ఆ కరపద్మం నెత్తి మీదకు వస్తుంది. పాదాలు ఎప్పుడు పట్టుకుంటే భగవంతుణ్ణి పవిత్రమైన తన చేతిని మన శిరస్సు మీద పెట్టి మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన. అంతేగాని ముందే చేతులు పెట్టేసుకుని షేక్ హ్యాండ్ ఇస్తే ఆ తర్వాత మన బతికే షేక్ హ్యాండ్ అయిపోతుంది. అందులో ఎప్పుడు కూడా గురువుల్ని ముందు పాదాశ్రయం చేయాలి, దూరం నుంచి ఆ పాదాలకు నమస్కారం చేయాలి. ఆ పాదపద్మములను పట్టుకుంటే కరపద్మం శిరస్సుకు వస్తుంది. ఇక మనకి జీవితంలో ఏ విధమైనటువంటి పిపాస పొందవలసిన అవసరం ఉండదు. ఈ చెరువులో ఆయన కాళ్ళు చేతులు తామర పువ్వులు అయితే మరి చేపలు కూడా ఉండాలిగా. చెరువు అంటూ ఉన్నాక చేపలు లేకపోతే లాభం లేదు. ఇంతగా ఆ చేపలు ఏమిటి? నేత్రమీన, ఆయన కళ్ళే చేపలు. ఆయన కూడా మీనాక్షి స్వరూపుడు ఇవ్వటం మన కోసం. అంతా బాగానే ఉందండి. చెరువు ఉంది, చెరువులో తామర పువ్వులు ఉన్నాయి, అందులో చేపలు ఉన్నాయి, మరి అందులో నీరేమిటి? కరుణాధార సుధాపూర్ణమై. ఇంకా నేను మీకు చెప్పక్కర్లేకుండా అర్థమైందనమాట. ఆయన మన మీద అపార కరుణ చూపిస్తారు. ఆ కరుణ అమృత రసమై ఆ చెరువులో ప్రవహిస్తోంది. ఎందుకంటే చెరువులో ఉన్నది నీరు కాదు, ఆయన కరుణామృతము. కరుణామృతమే ఒక చెరువు అయితే, చెరువులో నీరైతే, ఆయన కాళ్ళు చేతులు తామర పువ్వులైతే, నేత్రములు మేనవులైతే, మనందరికీ సంసారం అనే ఎడారిలో ఇక దాహానికి తీర్చడానికి, దాహం తీర్చడానికి ఏమి ఇబ్బంది ఉంటుంది? మనమేం చేయాలి ఇప్పుడు? ఆయన కరుణ అనే అమృత సముద్రం ఉన్నది అక్కడ, అందులో అన్నీ ఉన్నాయి. మనకి దాహం వేసింది, దగ్గరకు వెళ్ళాం, దాహం వేసింది కదా అని అలాగే నిలబడి చూస్తే లాభం లేదు. నిరతంబు అందున ఓలలాడెదను తండ్రి సచ్చిదానందుడా. మేము నిరతము అందులో అలా మునిగి తేలుతూ ఉంటాం, మునకలేస్తాం, తేలతాం, హాయిగా ఈత కొడతాం, మంచినీళ్ళు తాగుతాం, ఒడ్డుకు వస్తాం, మళ్ళీ ములుగుతాం, మళ్ళీ తేలతాం. ఇక ఆ అమృత సరస్సులో నుంచి బయటికి రాలేం. ఎప్పుడు ఆ అమృత సరస్సులో ఉండే భాగ్యం ప్రసాదించు తండ్రి సచ్చిదానంద అని మనందరం ప్రార్థన చేసుకుందాం ఈ పూట. దానివల్ల అమృతమయమైన పద్మాకరం గనక అమృతంలో దూకిన వాడికి జరామరణాలు ఉండవు. కాబట్టి ఎప్పటికీ మనకి జరామరణములు ఉండవు, శాశ్వతమైన కైవల్యం లభిస్తుంది. అపార కరుణ కాబట్టే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు ఆయన. నిన్న కృష్ణుడు పుట్టాడు, ఇవాళ మన స్వామివారు జన్మించారు. భాగవతంలో, భాగవత ప్రవచనంలో కృష్ణుడు పుట్టిన వర్ణాడు. ఆ కృష్ణుడు రెండవ అవతారం ఎత్తాడు, అది సచ్చిదానంద అవతారం. అసలు కృష్ణుడికి సచ్చిదానంద స్వరూపుడని నేను ప్రత్యేకమైన శ్లోకం కూడా రాసుకున్నాను. మనందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఒకటా రెండా కృష్ణలీలలన్నీ ఆయనలో కనపడతాయి, ఆయన లీలలన్నీ కృష్ణుడిలో కనపడతాయి. బృందావనంలో కొన్ని కొన్ని లీలలు వర్ణిస్తున్నప్పుడల్లా నాకు ఈ మైసూరులో ఉన్న దత్తపీఠమే కనపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక వరాన్ని మాత్రం ఆయన మనకు అనుగ్రహించాలి. అదేమిటంటే, కృష్ణుడు 128 ఏళ్ళు భూమి మీద ఉండి అవతారం చాలించినట్టుగా గర్గుడు చెప్పాడు. మనకు ఆ మాట ఆయన ఇచ్చి 128 ఏళ్ళు మాత్రం ఉండి తీరాలని కోరండి. ఇంకా ఇంకా మాట్లాడితే కృష్ణావతారంలో 128 ఏళ్ళు కనుక ఇంకొక ఏడాది పెంచి కొసరు వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. పూర్వం అంగట్లో సామాను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మా చిన్నప్పుడు దుకాణాలను ఉండేవిలేండి. అప్పుడు ఆ దుకాణాలకు పిల్లల్ని పంపేవారు. వెళ్ళినప్పుడు కాస్త శనగపప్పు కొన్నాక ఇంత కొసరని చేతిలో బెల్లం ముక్క పెట్టేవారు. ఆ బెల్లం ముక్క కోసం మేము కొట్లుకు వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం. ఇప్పుడు కొసరు లేదు, అసలకే ఎసరైపోయింది. కానీ స్వామీజీ మాత్రం ఆ 128 ఏళ్ళకు ఒక కొసరు ఒక్కేడైనా ఇస్తే బాగుండి అనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన అనుగ్రహం మన అదృష్టం. ఒక్కోసారి భాష తెలియకపోతే ఎంత ఇబ్బందో తెలుస్తోంది నాకు. ఇప్పుడు నా పద్యం విని ఒక్కొక్కప్పుడు మీరు చప్పట్లు కొట్టట్లేదంటే ఇందాక బహుశా దాని అర్థం తెలియలేదు. నాకు కూడా కన్నడంలో కొన్ని పదాలు తెలియక అలా ఇబ్బంది పొందాను. ఇప్పుడు చెప్పాకే నంజుండేశ్వరుడు అంటే విషయం అర్థమైంది. లేక నాకేం అనుకున్నాను, నంజుడు అంటే ఏదో పచ్చడి నంచుకోవడమేమో అనుకున్నాను అమాయకత్వంతో. అలాగే మొన్న ఒక ఆవిడ అట్టుమాడి అంటే అట్టు మాడలేదమ్మా అంట, నేను అట్టు తెచ్చే తినండే వేసుకుంటుంది అని అర్థం కదా. అది తెలియకపోతే ఎంత ప్రమాదం. ఈసారి ఏమైనా సరే పట్టుదలగా కన్నడం నేర్చుకుని కన్నడం ఓపెన్ చేసి చెప్పాలని నేను పట్టుదల పట్టా. ఇప్పుడు స్వామివారు అటువంటి నంజుండేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు, ఇటు పరబ్రహ్మ స్వరూపుడు, ఇటు విష్ణుస్వరూపుడై త్రిమూర్తి ఆత్మకుడై మనల్ని అనుగ్రహించుగాక. శ్రీకృష్ణ పరమాత్ముడు సరిగ్గా జన్మ నక్షత్రం నాడు బోర్లాపడ్డాట. సాధారణంగా అంత తేలిక ఎవరు బోర్లాపడరు. 27 రోజుల తర్వాత మళ్ళీ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం వచ్చింది. మీరు చూడండి, మీ పిల్లలు ఎవరన్నా అంత వెంటనే బోర్లా పడతారా? అంటే మనం బలాత్కారంగా పడుకోబెడితే పక్కన పెట్టండి. తనంత తాను బోర్లా పడాలంటే కొంచెం సమయం తీసుకోవాలి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సరిగ్గా మళ్ళీ జన్మ నక్షత్రం నాడు ఒదికలబడ్డాడు, బోర్లా పడ్డాడు. పూర్వం ఏం చేసేవారంటే బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టేవారు. చక్కగా బొబ్బట్లను ఉన్నాయి కదా, వాటిని ఏదో అంటారు, మరి పోళీలు అని ఏదో అంటారు ఇంకో పేరుతో కూడా. వాటిని తయారు చేసి వాటిని ఆవు నేతితో తయారు చేసి ఆవు నెయ్యి పూసి అలా బొబ్బట్లు ఒక 27 ఒక పళ్ళెంలోనో కొత్త తువ్వాలు మీదో వేసేవారు. ఆ తర్వాత ఈ బోర్లా పడిన పిల్లవాడిని దాని మీద కాసేపు బోర్లా పడుకోబెట్టేవారు. పడుకోబెట్టి ఆ పిల్లవాడిని వెంటనే తీసేయాలి. మళ్ళీ ఎక్కువసేపు బొబ్బట్ల మీద ఉంచితే బొబ్బట్లు కొంచెం ఉప్పగా అయిపోతాయి, ఆ నెయ్యి బదులు వేళ నెయ్యి వస్తుంది. అందుకని అలా పడుకోబెట్టి తీసేయాలి. ఆ తర్వాత ఈ బొబ్బట్లు అందరికీ పంచిపెట్టేవారు. మళ్ళీ ఇంకో నియమం ఏంటో తెలుసా, ఈ బొబ్బట్లు వేయించిన తర్వాత వేడి వేడిగా ఉండగా మాత్రం పిల్లవాడిని పడుకోబెడితే వాడు బొబ్బట్లు పెడతాడు, బొబ్బలు పెడతాడు ఏడుస్తూను. కాబట్టి చల్లబడిన తర్వాత ఈ బొబ్బట్ల మీద అలా పడుకోబెట్టి తీసి ఈ బొబ్బట్లు పంచిపెట్టడం అనే ఒక సంప్రదాయం తెలుగునాట ఉండేది. అందుకని బోర్లా పడితే బొబ్బట్లు, పాకితే పాకుండలు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టేవారు. ఇలా అందరికీ అన్ని పెంచిపెట్టేవారు అన్నమాట. అలాగే యశోదాదేవి కూడా బాలకుడు ఒదిగిలబడగానే మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ పేరంటానికి పిలిచింది, బొబ్బట్లు వేయించింది, కుర్రవాణ్ణి దాని మీద పడుకోబెట్టింది, ఆ తర్వాత వాడికి కడుపు నిండా పాలిచ్చింది, ఆయన్ను ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టింది, అసలు పుట్టినరోజు పండగ చేయించుకుంటున్నాయని పడుకోబెట్టిందిట. ఇంకా ఆయన పట్టించుకోలేదు. ఈ పేరంటానికి చాలామంది వస్తారు, ఆడవాళ్ళు, వాళ్ళు పెద్దలు, ముత్తైదువులు, వీరందరినీ పిలిచి, అక్కయ్య మొహమాటం లేకుండా భోంచేసి వెళ్ళండి, మా ఇంట్లో కావలసినన్ని వంటకాలు ఉన్నాయి, అన్ని రకాల పిండి వంటలతో భోజనం పెడుతున్నాం, తినండి, ఇదిగో జయలక్ష్మీమాత మందిరంలోకి వెళ్ళి కడుపారా తినండి అని అందరికీ విందు భోజనం పెడుతూ, వస్త్రములు ఇస్తూ, పసుపు కుంకుమలు ఇస్తూ, జాకెట్టు గుడ్డలు పంచిపెడుతూ, భోజనాల గురించి ఆరా తీస్తూ, ఈ పేరంటం హడావిడిలో కృష్ణుణ్ణి మరిచిపోయింది. లోకంలో చాలామంది అంతే, ఎవరి కోసం పుట్టినరోజు పండుగ కోసం కార్యక్రమం చేస్తామో మధ్యలో ఆయన మర్చిపోయి మన తిండి, మన పేరంటం, మన హడావుడి. ఈ పూట అప్పాజీ పేరంటానికి వెళ్ళాను, చీర ఎలా ఉంది, నీ చీర ఎలా ఉంటేనంటే ఆయన చీర ఎలా ఉందో మనం చూసుకోవాలి. కానీ ఎంతసేపు మన అలంకారం మన గొడవే, ఎవడికి వాడు పక్కవాడి దృష్టిలో పడ్డానికి అలంకరించుకొస్తాడు. ఈ గొడవ ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట. అందుకే జనాన్ని కొడుకు మరచే సంభ్రమమున ఈ హడావిడిలో ఈ పేరంటము యొక్క గందరగోళంలో కొడుకును మర్చిపోయిందిట. కొడుకును ఉయ్యాల్లో పడుకోబెట్టాను, ఆయన నిద్రపోతున్నాడు, వాడు ఏమయ్యాడో చూద్దాం అనుకుని మరిచిపోయింది పాపం. కొంతమంది అంతే, కుక్కర్ పెడతారు, కుక్కర్ మర్చిపోయి సీరియల్ చూస్తారు, కుక్కర్ ఢామని పేలిపోతుంది. కొంతమంది చిన్నపిల్లల పాల పేకలు వేడి చేస్తారు, దాన్ని కట్టడం మర్చిపోతారు, పేకలు కారిపోతాయి. ఇలా ఏమిటో విచిత్రం, మనుషులు అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంతటి యశోద కూడా కృష్ణుడిని మర్చిపోయిందిట. ఈలోపు శ్రీకృష్ణుడు నిద్రలో నుంచి లేచాడు. సత్యనారాయణ వ్రతం చేసేవాడికి వ్రతం మీద దృష్టి ఉండాలి. నా కోసం పేరంటం చేసిన మా అమ్మకి నా మీదే దృష్టి ఉండాలి, కానీ నన్ను మర్చిపోయి మిగతా కార్యక్రమాలు చూస్తోంది, అలంకారాలు భోజనాలు చూస్తోంది, నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు మా అమ్మ అని కొంచెం అలా బొంగమూతి పెట్టుకున్నాడు, కోపం తెచ్చుకున్నాడు. చిన్నపిల్లల కోపం భలే ముద్దుగా ఉంటుంది, చిన్నప్పుడు అలాగే నేను కూడా కోపంతో ఉన్నా అంటే నాకు తెలియదు. కానీ ఈ బొంగమూతి ఇలా పెట్టుకుని బొంగమూతి అలా అటు ఇటు కళ్ళు విప్పి చూశాడు, ఎవ్వరూ కనపడలేదు. ఇంతలో ఆయన ఉయ్యాల తొట్టి పక్కన ఒక బండి కనపడింది. అది బండి కాదు, శకటాసురుడు అనేవాడు, బండి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు అని గర్గ సంహితలో ఉంది. ఒక రాక్షసుణ్ణి శకటుడు అనేవాణ్ణి కంసుడు ఈ కృష్ణుడు మొదలైన పిల్లల్ని చంపడానికి పంపాడు. అప్పటికే పోతనని కృష్ణుడు చంపాడని వాడికి తెలిసింది, అందుకే శకటుండి పంపేట. వాడు బండి రూపంతో అక్కడికి వచ్చాడు. ఇదేదో కొత్త బండి మన ఊళ్ళోకి వచ్చింది అనుకుని పాపం నందుడు ఏం చేశాడు, ఈ బండిని మన వ్యాపారానికి ఉపయోగించుకుందామని దాని మీద పెరుగు కొండలు నేతి కొండలు ఇవన్నీ పెట్టి మర్నాడు వీటిని తీసుకెళ్లి పక్క గ్రామంలో ఇద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ బండి నిండా కొండలు ఉన్నాయి, ఆ కొండల్లో కొన్ని కొండలు పెరుగు కొండలు, కొన్ని నేతి కొండలు, కొన్ని వెన్న కొండలు, కొన్ని పాల కొండలు. ఈ కొండలతో ఉన్న బండి నిజానికి బండి కాదు, రాక్షసుడు వాడు మొండి. వాడు కృష్ణుడి దగ్గర కంట కొంచెం కొంచెం పాక్కుంటూ వస్తున్నట్ట. ఆ ముందు కాడి అని ఉంటుంది కదా, ఎడ్లు కట్టే కాడి, ఈ కాడి ఎత్తి కృష్ణుడిని ఒక్క నొక్కు నొక్కి చంపాలని దగ్గరకు వచ్చాడు వాడు. అందుకే కృష్ణుడు తల్లి మీద కోపం తెచ్చుకున్నట్టుగా నటించి బొంగమూతి పెట్టి టక్కన ఈ కాడి పైకెత్తి తన మీదకు వస్తున్నటువంటి రాక్షసుణ్ణి దగ్గరికి రానిచ్చాడు. ఎడంకాలు పెట్టి ఒక్క తన్ను తన్నట్ట, మామూలు కాలు కాదు, అది కూడా ఎడమకాలు అన్నమాట. అది ఎటువంటిది, కిసల్లయ్య విల్లసన్ మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నె నొక్క బండిన్ దండిన్. శ్రీకృష్ణుడి అరికాల్లో శంఖం చక్రం ధనుస్సు అంకుశం ఇటువంటి శుభచిహ్నములుంటాయి ఆయన అరికాలిలో అన్నమాట. ఇటువంటి శుభచిహ్నములు కలిగిన చిగురుటాకులాగా శుతిమెత్తగా ఉండే కోమలమైన ఎర్రనైన తన కాలెత్తి ఆ కాలితో బండిని బలంగా ఒక్క తన్ను తన్నాడు. కృష్ణుడు అలా తన్నడంతో ఆ బండి రువ్వున పైకి లేచిపోయింది. ఒకసారి ఆలోచించండి, బాలుడు చూస్తే కేవలం 28 రోజుల బాలుడు, బండి పెద్ద బండి, 8 చక్రములు కలిగిన బండి. అంత బండిని ఎడమ కాలుతో చిట్టి పాదంతో తన్నితే కాలు కందిపోవాలి, కానీ ఈ బండి గిరికీలు కొడుతూ పైకి లేచిపోయింది, ఎక్కడో ఆకాశంలో పైకి వెళ్ళింది. అంత పైనుంచి కిందకి ఢామ్ అనే శబ్దంతో పడిపోయింది, పడిపోయి తునాతునకలైపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. అందులో ఉన్న కొండలన్నీ పగిలిపోయాయి, సరస పదార్థాలన్నీ వ్యర్థమైపోయాయి, పెరుగు పాలు వెన్న నెయ్యి అలా ముద్దల ముద్దల కింద పడిపోయి చల్లా చెదరైపోయాయి. పెద్ద శబ్దం కూడా అయ్యింది, బండి పైకి లేచి కింద పడితే ఏమవుతుంది, ఢామ్మను శబ్దం పడింది. ఆ శబ్దమునకు ఉలిక్కిపడి పేరంటంలో ఉన్న యశోద రోహిణితో కలిసి పరుగు పరుగున అక్కడికి వచ్చింది. తీరా పరుగు పరుగునొచ్చి చూస్తే బండి పగిలిపోయింది, ఉయ్యాల తొట్లో పిల్లవాడు ఏడుస్తున్నాడు. దాంతో ఆవిడ కంగారు పడిపోయి, నేను ఎంత పాపిష్టిదాన్రా నాయన, నీకోసం పేరంటం చేసి నిన్ను మర్చిపోయాను, ఈ గందరగోళంలో నువ్వు ఏమయ్యావో చూసుకోలేదు, ఈ దిక్కుమాలిన బండి ఎక్కడి నుంచి వచ్చిందో, నీ మీద పడిందేమో, పడినా నువ్వు ఎలా బతికావో, ఇంత పెద్ద బండి ఎలాగ కింద పడింది, ముక్కలయ్యింది, ఈ ముక్కలు పడి కూడా కృష్ణుడు ఏమీ ముక్కలు కాకుండా ఎలా బతికాడు, ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడు, ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, వాడే నా కొడుకుని కాపాడాడందిట, ఆ మహాత్ముడిని పట్టుకుని నారాయణుడే నిన్ను కాపాడాడంది. ఇంతలో నందుడు వచ్చాడు, ఈ బండి అసలు ఎలా పైకి లేచింది, పైకి లేచి ఎలా కింద పడింది, ఎలా ముక్కలయ్యింది అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మాకేమీ తెలియదు అన్నారట. ఎవరికి వాళ్ళే నాకు తెలియదు అంటే నాకు తెలియదు అన్నారు. కానీ ఈ దృశ్యం చూసిన వాళ్ళు కొందరున్నారు, వాళ్ళు కొంతమంది పిల్లలు. ఈ పిల్లలు దగ్గరలో ఉన్న భూమి మీద ఆటలాడుకుంటున్నారట. స్వామీజీ ఏర్పాటు చేసిన ఫుట్బాల్ గ్రౌండ్ ఒకటి ఉంది అక్కడ, ఆ గ్రౌండ్లో కూర్చుని బంతి ఆడుకుంటున్న పిల్లలు చూశారట. ఆ పిల్లలు అన్నారు, మేము చూశాము కదా అన్నారు. ఏమి చూశారు అన్నాడు నందుడు. ఈ పిల్లవాడు ఆకలి కొని ఏడ్చాడు, అప్పుడు ఈ బండి దగ్గర కంట వచ్చింది, ఆయన కాలెత్తి తన్నాడు, తన్నగానే బండి పైకి లేచి కింద పడిపోయి ముక్కలైపోయింది అనగానే అందరూ పకపక నవ్వారట. ఈ చిన్నపిల్లలు ఆడుకుంటున్న పిల్లలు అసత్యం ఆడారు, లేకపోతే బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగం భూపై చేడపడం కాలందన్నుట ఎక్కడ, ఆటపడు చుల్ కల్లాడిరి ఈ జడ్దు పల్కే లోకం బునైన చెప్పబడునే ఏ చందమోగాక అంచాలా పిల్చుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటన్. బాలుడేమిటి, పసివాడేమిటి, ఇంత పెద్ద బండిని కాలితో తన్నడమేమిటి, ఇది పైకి లేచి కిందపడి ముక్కలవ్వడం ఏమిటి, ఇటువంటి వెర్రి మాటలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా, విన్నామా? ఒకవేళ అలా చెబితే మాత్రం నమ్ముతామా మనం? ఇది అసంభవం. ఆడుకుంటున్న పిల్లలు కట్టుకథలు కల్పించారు, అసత్యమాడారు, ఇది నిజం కాదు. ఏమో ఈ మధ్యన ఈ వ్రేపల్లెలో భూతాలు ప్రేతాలు వచ్చి పెడుతున్నాయి, మొన్నగాక మొన్న పూతను వచ్చి పడింది, అది చచ్చింది, ఏదో కుర్రవాడు బతికాడు అనుకుంటూ ఉంటే ఈ బండి వచ్చింది, ఈ దండి బండి ముక్కలైపోయింది, ఇది కూడా ఏదో పిశాచమాయ, తనంత తానే పగిలిపోయి ఉంటుంది ఆ బండి, అంతేకాని పిల్లవాడు తన్నాలేదు, అది పగలాలేదు అనుకున్నారు, ఆశ్చర్యపోయారు తప్ప శ్రీకృష్ణుని నమ్మలేకపోయారు. ఇదే మహామాయ. రోజు గురువు దగ్గరకు వస్తారు, అయినా గురువు మహిమని పూర్తిగా గుర్తించలేక మళ్ళీ భ్రమలో పడిపోతాం మనం కూడా అలాంటి కోపాలకుల్లాగా. అందుకే అనుక్షణం గురు కటాక్షం ఉంటే తప్ప ఆ మహిమను అర్థం చేసుకోలేమట. ఎందుకంటే భగవంతుడు ఎప్పటికప్పుడు తాను భగవంతుడనే విషయం మరుగున పెట్టి, నేను కూడా మీలాంటి సామాన్యుణ్ణే, మీతో కలిసి అన్నం తింటున్నాను, మజ్జిగ తాగుతున్నాను, చిలకలతో ఆడుకుంటున్నాను, పిల్లలతో ఆడుకుంటున్నాను, నేను గడ్డం పెంచుకున్నాను, నేను బట్టలు కట్టుకున్నానని నటిస్తాడు, మనం ఆ మాయలో పడిపోతాం. ఆ మాయలో పడిపోయి భగవంతుణ్ణి గుర్తించలేం. గుర్తించాలంటే ఆయన కరుణ పూర్తిగా పొందాలంటే ప్రగాఢ విశ్వాసం ఉండాలి. భక్తియుతునికి దొరికినంత తేలికగా పరమాత్మ ఇంకెవ్వరికి దొరకడు. అందుకే జ్ఞానం కంటే కూడా కొన్ని విషయాల్లో భక్తే గొప్పదన్నారు భాగవతంలో. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నారదుడంతటి వాడు శ్రీకృష్ణుడిని చూచి పరీక్షించాలనుకున్నాడు. ఈ శ్రీకృష్ణుడు ఇంతమంది భార్యలతో ఎలా పడిపోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఈ కృష్ణుడి సంగతి ఏమిటో చూద్దాం అనుకుని ఒక రోజున కృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉండగా రుక్మిణి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీదేవితో సరదాగా పాచికలు ఆడుతున్నాడు. కృష్ణుడు నారదుణ్ణి చూచి, నారదా వచ్చావా, కూర్చోవై అని సీటిచ్చి కూర్చోబెట్టాట. రుక్మిణితో ఆడుకుంటున్నారా స్వామి, మళ్ళీ వస్తానులే, మీరు ఆడుకోండి అని ఇక్కడి నుంచి పక్కనే ఉన్న సత్యభామ మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో సత్యభామకి కాళ్ళు నొక్కుతున్నట్టు ఈయన, అప్పుడప్పుడు అలా నొక్కాలి భర్తలన్నాక అని కృష్ణుడు లోకానికి చెప్పాడు. నేను చెప్పలేదు, స్వయంగా సత్యభామ అలా తన్నిందిట, తన్నలేదుట, తాకలేదట, తాచింది అంటాడు ముక్కు తెమ్మల గారు. అయితే ఓ రోజున సత్యభామ కోపం వచ్చి తన ఎడమకాలితో అలా సుతారంగా ఆయన తలని ఓ తాకు తాకిందిట. అది తాకడం కాదట, తన్నడం కాదట, తాచుట అంటాడు ఆయన. అప్పుడు ఏమంటాడో తెలుసా శ్రీకృష్ణుడు, నన్ను కాలుతో ఎడంకాలతో తన్నుతావా, విడాక్ 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 కల్లా. ఏమన్నాడు, నన్ను భవదీయ దాసుని మనం బున్న నెయ్యపు కింకబూని తాచినయది నాకు మన్ననయా, చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునొచ్చు నేననియద, అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కుంతలా. అంతటి పరమాత్ముడు అన్నాడు ఏమని, నను అంటే సమస్త లోకాలకి అధిపతినైన నన్ను, అంత గొప్పవాణ్ణి, భవదీయ దాసుని, నేను అందరికీ గొప్పవాణ్ణి, నీ దగ్గరకు వచ్చేసరికి దాసుణ్ణి, కింకరుణ్ణి, నీ దాసుణ్ణి, నీ మనస్సులో నా మీద ప్రేమ ఎక్కువైపోయి ఎడమకాలితో అలా సుతారముగా తన్నావు, అలా తన్నడం నాకు మన్నన, నెత్తి మీద కిరీటం పెట్టి సత్కారం చేసినట్లుగా భావిస్తున్నాను, నా బాధల్లా నువ్వు తన్నితే నాకేం నష్టం లేదు, నీ కాలు మెత్తగా చిగురాకులో ఉంటుంది, సత్యభామ కాలు చాలా కోమలంగా ఉంటుందిలేండి, కోమలమైన నీ కాలితో నన్ను తన్నితే నీ కాలు ఎక్కడ నెప్పి పుట్టిందో అని బాధపడుతున్నాను అన్నాడు ఆయన. అసలు ఎంత ప్రేమండి, ఇలా భార్యని భర్త చూసుకుంటే అసలు లోకంలో ఎక్కడైనా కోర్టులకు వెళ్ళవలసిన అవసరాలు ఉంటాయా అని కౌలు ఆ రోజుల్లో అంత బాగా వర్ణించారు. అద్భుతమైన ఘట్టాలు అవి. అక్కడ కృష్ణుడు మళ్ళీ కనబడి, రావయ్య నారద ఇప్పుడే వచ్చావా అన్నట్ట. ఏది ఇందాక రుక్మిణి దగ్గర ఆటలాడుకుంటూ ఇప్పుడే వచ్చావా కూర్చో అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే వచ్చావా అన్నట్ట. ఈయన మళ్ళీ దండం పెట్టి, ఇక్కడ నేను ఉండలేను బాబోయ్ అని జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జాంబవతికి జడ వేస్తున్నాడు ఆయన, జడ వేస్తూ ఏమయ్య నారద ఇప్పుడే వచ్చావా అన్నట్ట. బాబు నీకు దండం ఎక్కడికి వెళ్తే అక్కడే కనబడుతున్నావు అనుకుని ఇంకో చోటకి వెళ్ళాడు. ఓ చోట అంట్లు తవ్వుతాడు, ఓ చోట పాలు తీస్తాడు, ఓ చోట కబుర్లు చెబుతాడు, ఓ చోట పాట పడతాడు, ఏ ఇంట్లో చూస్తే ఆయనే కనబడగానే అప్పుడు నారదునికి అర్థమయ్యి, సర్వాంతర్యామి అయిన పరమాత్మ అయిన నేను అజ్ఞానంలో పడిపోయి ఈ మహాత్ముడు సామాన్య మానవుడేమో ఇంతమంది భార్యలతో ఎలా వేగుతున్నాడు అనుకున్నాను, ఏ ఇంట్లో చూసినా ఆయనే ఉంటాడని వెంటనే ఒక నమస్కారం చేసి నిన్ను పరీక్షించడానికి వచ్చిన నన్ను రక్షించు అని భాగవతంలో దశమ స్కంధంలో చెబుతాడు ఈ కథ. నారదుడికే మతిపోయింది. నిత్యం పక్కనుండే నారదుడు కూడా ఆ భగవంతుని మాయ తట్టుకోలేక ఆయన్ని సామాన్యుడు అనుకుని పరీక్షించాలనుకుంటే మనలాంటి సామాన్యులం అప్పాజీ పక్క నుండి కూడా అప్పాజీ గొప్పతనాన్ని ఏం గుర్తించగలుగుతాం? అదే మాయ. ఆ మాయలోంచి బయటపడడానికి భక్తితో పాదాలు ఆశ్రయించవలసిందే. ఆ తర్వాత నుంచి ఇంక కృష్ణుడు విపరీతంగా పాకడం మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి పాకుడు వచ్చిందిట. పాకడం అయిన తర్వాత అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ అడుగులు వేయడం ఎలా ఉందో తెలుసా? వేదం ఆయనని ఓం సహస్ర శీర్షాః పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటోంది. 1000 అడుగులు కలిగిన వాడు, 1000 పాదములు కలిగిన వాడు అని. ఇన్ని పాదములు కలిగిన ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు దానం అడిగాడు. పోని 3 అడుగులు పూర్తిగా పుచ్చుకున్నాడా? 2 అడుగులతో మన్ను మిన్ను ఆక్రమించాడు. అడుగులు వేగలిగియు 2 అడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుండడుగిడ దొడగెన్ను శాత్రువులడుగులు సడుగులును వదలి అడుగవని బడన్. 1000 అడుగులు కలిగి కేవలం 2 అడుగులతో భూమి ఆకాశం ఆక్రమించిన త్రివిక్రముడు వామనుడు ఆయన ఇప్పుడు చంటి పిల్లవాడిగా పుట్టి కొత్తగా తడబడుతూ కింద పడుతూ లేస్తూ అడుగులు వేయడం నేర్చుకున్నాడు. ఈయన అడుగులు వేస్తున్నప్పుడు కింద పడగానే శత్రువులు అడుగవని అధపాతాళానికి పోయారట. అమ్మో ఈయన అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడరా, ఈయన కాళ్ళ కింద పడి మనం పాతాళానికి పోతాం అని వాళ్ళు ముందే అల్లకల్లోలం అయిపోయారు. నిత్యం ప్రతి ప్రాణిని తన ప్రేమ దృష్టితో చూస్తాడు ఆయన. అటువంటి పరమాత్మ ఇప్పుడు కొత్తగా కళ్ళు తెరిచి అందరినీ చూచి గుర్తుపట్టడం మొదలెట్టాట. అసలు ఆయనకి గుర్తు లేకుండా ఉంటుందా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎవరో ఆయనకే తెలుసు. ప్రతి ప్రాణిలో ఉంటాడు ఆయన. అయినా ఏమి ఎరగనట్టుగా ఈ ముసలాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు దగ్గరికి రాగానే వాళ్ళని చూచి గుర్తుపెట్టినట్టు నటించేవట. అప్పుడు ఎవరికి వాళ్ళు, నన్ను మీ అబ్బాయి గుర్తుపెట్టాడు, వచ్చి నన్ను గుర్తుపెట్టాడు, నేనంటే ఏమిటో తెలిసింది, నా దగ్గరికి వస్తున్నాడు అని ముచ్చటపడిపోయారట. అందులో కొందరు అవ్వలు ఉన్నారు. ఈ అవ్వలంతా దగ్గరికి రాగానే అవ్వా అవ్వా అండ నేర్చుకున్నట్టు ఆయన. సాధారణంగా అత్త అంటారు ఎవరైనా, ఈయన అవ్వా అన్నాడు. అవ్వా అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ మేనమామ ఎగిరిపోయినట్టే. కౌశుణ్ణి సంహరించడం కోసం అవ్వా అవ్వా అండ నేర్చుకున్నట్ట. పైగా ఇక్కడ ఎంత బాగా రాశారంటే పోతన గారు, అవ్వల నెరుగక మువ్వురికవ్వల వెలుగొందు పరముడు అర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అవ్వా యనంగ నల్లన నేర్చన్. ఇక్కడ అవ్వల నెరుగక అంటే 2 అర్థాలు. ఆ వల అవ్వల, ఈయన తర్వాత ఎవరున్నారో తెలియదు, అంటే ఈయనకి పైన మరొక దేవుడు లేడు అటువంటి వాడని ఒక అర్థం. ఆయనకి తల్లులు లేరు, తనంత తాను పుట్టినవాడు. అవ్వ అనే శబ్దమునకు తల్లి అని అర్థం. తల్లి లేకుండా తనంత తాను రూపం ధరించిన పరమాత్మ. తర్వాత మువ్వురికవ్వల వెలుగొందువాడుట. మువ్వురెవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రిమూర్తులకు అతీతమైన, త్రిమూర్తులకు కూడా దొరకనటువంటి పరబ్రహ్మస్వరూపుడు కృష్ణుడంటే అటువంటి వాడు. అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఆనందం కలగడానికి చిన్నపిల్లవాడై అవ్వా అవ్వా అండ నేర్చుకున్నాడు. మీ అబ్బాయికి మాటలు వచ్చాయి, ఎదురు పళ్ళు వచ్చాయి, పైగా భలే మాట్లాడుతున్నాడు, ఎంత ముద్దుగా ఉందో మాటలు అని అందరూ ఆ ముద్దు మాటలు విని సంతోషించేవారట. మీరు చూసారా, చిలకల దగ్గరికి వెడితే దత్తా దత్తా అని స్వామీజీని ఏర్పగానే దత్తా దత్తా అంటుంటే మనకి ఎంత ముచ్చట వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు కూడా అలాగే అవ్వా అవ్వా అండ నేర్చుకున్నట్ట. ఈ విధంగా మాటలు నేర్చుకున్నాడు ఆయన. ఇక నవ్వడం మొదలెట్టాడు. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటే ఈయన నవ్వేవాడు, ఏడిస్తే ఏడ్చేవాడు. వాళ్ళ యొక్క హావభావాలు తాను ప్రదర్శన చేసేవాడు, అనుకరించేవాడు. ఇక ఈ పిల్లవాడికి అడుగులు వచ్చాక మాత్రం చాలా కష్టమైపోయింది. నడక వచ్చిన పిల్లల్ని పట్టుకోవడం కష్టం, నడక రాకుండా మంచం మీద పడుకున్నంత వరకు పర్వాలేదు, కానీ ఇక అడుగులు ఇయ్యడం మొదలెట్టారంటే మొత్తం ఆశ్రమం అంతా వాళ్లే చుట్టేస్తారు. ఇదిగో పిల్లల్ని చూసినాగా పరుగు పరుగును పురాణం దగ్గరికి వచ్చేస్తారు, స్వామీజీ దగ్గరికి వెడతారు. అదొక అందమైన ముచ్చట. వాళ్ళు అంత చురుగ్గా ఉంటున్నారంటే ఆరోగ్యవంతులు అని అర్థం. పిల్లలు అల్లరి చేయటం లేదు అలా పడున్నారంటే లోపలేదో తేడా ఉందండోయ్, అనారోగ్యం ఉందని అర్థం. అందువల్ల ఈ పిల్లవాడు కూడా అందరిళ్ళకి పరుగు పరుగును వెళ్ళేవాట. అలా వెడుతూ ఒక రోజున బోర్లా పడ్డాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలిసిన, అసలు ఈ పద్యం ఒక్కటి వింటే మన జన్మ చరితార్థం అవుతుంది. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పోతకాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుక కాగా పాల భాగంబు పై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు ఒరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమిదల్ప వెలయునట్లు. శ్రీకృష్ణుడు ఈ బాల్యలీలల్లో ఆడుకుంటూ ఒక రోజున నేల మీద పడ్డాడు. ఆ నేల మీద పడి లేచినప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట, ఈ నేల మీద ఉన్న మట్టి నుదుట అంటుకుందిట. ఈ నుదుటికి అంటుకున్న మట్టి నేను పూసుకున్న విభూతి పూతలా ఉంది, ఒంటికంటిన మట్టి విభూతి పూసుకున్నట్లుగా కనపడింది. ఇప్పుడు ఆయన విభూతి రేఖలతో దర్శనమిచ్చాడు. ఇంకా వాళ్ళమ్మ ఈ జుట్టుకి పైన ముత్యములతో తయారు చేసిన ఒక చంద్రుడి యొక్క రేఖ పెట్టింది, జాబిలి రేఖ పెట్టింది. ఈ చంద్రరేఖ నిజంగా చంద్రరేఖ మౌళీయతడు అన్నట్టుగా ఉంది. ఈ ముత్యాలహారం నిజంగా జాబిలి రేఖలా ఉంది. వాళ్ళమ్మ నుదుట పొడుగ్గా బొట్టు పెట్టింది. ఈ బొట్టు నల్లని బొట్టు, కస్తూరీ తిలకం. ఈ కస్తూరీ తిలకం ఇక్కడి నుంచి ఇక్కడికి పొడుగ్గా పెట్టింది కదా నుదుట. ఈ నుదుట ఉన్న ఈ కస్తూరీ తిలకం మన్మథుణ్ణి భస్మం చేసిన మూడవ కన్నులో ఉందిట. ఒంటి కంటుకున్న బూడిదేమో మట్టేమో విభూతిలో ఉంది, ముత్యాలహారం చంద్రరేఖలో ఉంది, కస్తూరీ తిలకం మూడవ కన్నులో ఉంది. ఇంకా వాళ్ళమ్మ మెడలో ఒక గొలుసు వేసింది. ఆ గొలుసులో పెద్ద ఇంద్ర నీలమణి పెట్టింది. ఈ కంఠం దగ్గర ఇంత ఇంద్ర నీలమణి ఉన్న గొలుసు వేసింది. ఈ ఇంద్ర నీలమణి ఎలా ఉంది, ఈయన విషం తాగడం వల్ల కంఠం నీలం అయ్యిందా అన్నట్టుగా ఉంది. నీలకంఠుడిలా విషకంఠుడిలా కనపడుతుందన్నమాట ఈ ఇంద్ర నీలమణి వల్ల. ఈయన మెడ నిండా గొలుసులు ఉన్నాయి. ఈ కృష్ణుడు పడినప్పుడు లేచినప్పుడు ఈ మెడలో ఉన్న గొలుసులు అటు ఇటు కదులుతూ పైకి లేచి బుస్సుల మీదకొచ్చే త్రాచుపాముల్లో ఉన్నాయి. అంటే మెడలో ఉన్న హారములు నాగహారాల్లో నాగేంద్రహారాల్లో ఉన్నాయి. ఈ విధంగా కృష్ణుడు ఎలా ఉన్నాడు, తన బాల్యంలో శివుడిలా కనబడ్డాడు. అచ్చన్ నేనే శివుణ్ణి అన్నట్టుగా కనబడ్డాడు. ఎందుకని, శివునకు తనకును వేరు లేమి తెల్ప వెలయునట్లు. మా ఇద్దరికీ తేడా లేదు, నేనే శివుణ్ణి, శివుడే నేను, మాకు భేదం పాటిస్తే మీరు నశిస్తారు అని లోకానికి చెప్పటానికి అచ్చం శివుడిలా కనపడ్డట్టు ఆయన. ఇక ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అందరిళ్ళు ఆయనవే, ఈ అమ్మాయిళ్ళు, ఆ అమ్మాయిళ్ళు, అమ్మగారిళ్ళు, అమ్మమ్మగారిళ్ళు, అత్తగారిళ్ళు, బమ్మగారిళ్ళు, అందరిళ్లలో దూకి శుభ్రంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొత్తం గడగడ తాగి, ఏది ఏకకాలంలో పైగా ఒక ఇంట్లో పాలు తాగేవట్ట, కుండల కుండెడు పాలు. పాలు తాగిన వెంటనే పక్కింట్లోకి వెళ్ళి పెరుగు తాగేవట్ట. పాలు పెరుగు వెంట వెంటనే తాగితే ఏమవుతుంది, కానీ ఆయన తాగేవట్ట. ఆ పక్కింటికి వెళ్ళి కడవ నిండా ఉన్న నెయ్యి తాగేవాడు. ఆ తర్వాత వెన్న తినేవాడు. అసలు వెన్న తిన్నవాడు నున్నగా ఉంటారు. వెన్న తినకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికి అనారోగ్యాలు, అది కూడా కొంత కారణం అనుకోండి. ఈ విధంగా అన్ని తిని ఏమి ఎరగనట్టుగా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఆకలి వేస్తుంది, నాకు ఏదన్నా పెట్టవే, పొద్దున్నుంచి పాలు ఇవ్వలేదు నాకు, అందుకే నీరసం, అమ్మో నీరసం, అమ్మో నీరసం అనేవాటి. ఏది ఇంతమంది ఇళ్లల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తాగి వచ్చి ఏమి ఎరగనట్టు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఆకలో అనేవాట. అప్పుడు పాప వాళ్ళమ్మ అమాయకురాలు గనక, నోట్లో వేలు పెడితే కొరకలేంది గనక, నా బాబే అంత ఆకలేసిందని ఆయన. అందుకే నేనేం చెప్పాను పొద్దున వెళ్ళేటప్పుడు, కృష్ణ కడుపు నిండా పాలు తాగి బయటికి వెళ్ళరా, అప్పుడు ఆకలియ్యదు, ఆడుకున్నాక మళ్ళీ వచ్చి పాలు తాగరా అంటే పొద్దుట ఒక్క గుక్కెడు పాలు తాగి పారిపోతావు, కడుపు నిండా తాగవు. అందువల్ల బయటికి వెళ్ళగానే అలిసిపోతావు, ఆడుకోవడం వల్ల ఆకలేస్తోంది దా అని పిలిచి పాలిచ్చేది. ఒకరోజున గోపికలందరికీ ఓపిక పోయింది. ఈ కుర్రవాడు అందరిళ్లలో పాలు పెరుగు వెన్న లాగేస్తుంటే అందరిళ్ళు ఖాళీ అయిపోవడం మొదలెట్టేట. దాంతో వారంతా కలిసి ఓ రోజున ప్రొద్దున్నే యశోదాదేవి ఇంటికి వచ్చారు. యశోదమ్మ ఎక్కడున్నావు అనగానే ఆవిడ లోపల నుంచి బయటకు వచ్చి, ఇవాళ మా ఇంట్లో పేరెంటం ఏం లేదే, అప్పాజీ పుట్టినరోజు ఏం కాదే, ఇవాళ నిద్రేకాదశి కాదే, మీరంతా ఎందుకు వచ్చారంటే అవన్నీ పక్కన పెట్టు, మీ అబ్బాయి ఎక్కడ అనగానే, మా అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు, నా కొంగు పుచ్చుకుని ఎందుట. నిజంగానే కృష్ణుడు ఆ కొంగు పుచ్చుకుని ఆ వచ్చిన గోపికల్ని అని బెదిరించడం, చెప్పద్దు చెప్పారా తంత గుద్దుతానన్నట్ట. చూసావా వెనకాల ఉండి కొంగు దగ్గర ఉండి ఎలా బెదిరిస్తున్నాడో ఈ కృష్ణుడు, ఈ కొంటి కృష్ణుడు అని వాళ్లలో వాళ్ళు అనగానే, అప్పుడు యశోద వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు ఆ కృష్ణుడు అమాయకంగా చేతులు కట్టుకున్నట్ట. యశోద చూసినప్పుడేమో అమాయకంగా ఉంటాడు, నాలా బుద్ధిమంతుళ్ళ ఉంటాడు. అదే మిగతా వాళ్ళు చూస్తున్నప్పుడు అని కోపం నటిస్తాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, విన్నావా యశోద, నీ కుమారుడి యొక్క చేష్టలు మేము చెబుతున్నాం విను అనగానే, మా అబ్బాయి ఏం చేశాడండి, అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళాడంది అమాయకురాలి పాపం. అప్పుడు వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకటి చెప్పారట, బాలురకు బాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక పక నగి బాలుండాలము చేయొచ్చు ఆలకు క్రేపులను విడిచే నంభోజాక్షి. ఈ మధ్యన మా స్త్రీలు కొంతమంది ప్రసవించారు, వాళ్ళంతా బాల్యంతరాళ్ళు. బాల్యంతరాళ్ళు పిల్లలకి చండుబాలు ఇవ్వాలి, కానీ దురదృష్టవశాత్తు ఆ స్త్రీలకి పాలు లేవు. ఏం చేస్తామండి, ఒక్కొక్క స్త్రీ ఆరోగ్యాన్ని బట్టి పిల్లలకి పాలు ఇవ్వడానికి ఆ దగ్గర పాలు ఉండవు. అందుకని ఊరంతా ఇదిగో పిల్లలకి పాలు ఇవ్వట్లేదు అని ఏ కోడలైనా కోడలు ఏ కోడలైనా అత్తగారు తిప్పితే అది మహాపాపం. అది వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. పాపం అత్తగారులు అలా తిప్పుతూ ఉంటే కోడళ్ళు ఏం చేశారట, మా దగ్గర పాలు లేవు, తల్లి పాలు లేకపోతే ఆవు పాలు పోస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు శ్రేష్టము అని ఆవు పాలు పోసి పిల్లల్ని పెంచుతున్నారట. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. ఆవు పాలు పితుకోడానికి వెళ్ళినటువంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆవు పాలు పితుకుతున్న సమయంలో దూడని ముందు విడిచిపెట్టేశాడు. పాలు పితకడానికి ముందు దూడను విడిచిపెడితే ఈ దూడ పొదుగులోకి చేరి కుమ్మి మొత్తం పాలన్నీ తాగుతుంది. ఇక పాలు పితకడం ఎవడవల్ల కాదు, ఆ దూడను వెనక్కి లాగలేరు, లాగితే పాపం కూడా. ఇక ఈ విధంగా గందరగోళం చేసేసిందిట. చూసావా అమ్మ, పాలు పితుకుదామంటే దూడల్ని విడిచిపెడతాడు, ఆ దూడలు మొత్తం పాలన్నీ లాగేస్తున్నాయి. దాంతో బాలింతరాళ్ళు పిల్లలకి పాలు పోయడానికి నానాయాత్ర పడిపోతున్నారు అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ అంది, అక్కడతో ఆగాడా, మేమంతా శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసంలో నోములు నోచుకుందామని గోడలకి పసుపు పూశారట. ఆ గోడలకు పసుపు పూసి అడ్డంగా మూడు కుంకుమ బొట్లు పెట్టారు, మధ్యలో మూడు బొట్లు పెట్టారు. పూర్వం ఇళ్లలో గోడకి పసుపు కుంకుమ పూసి ఆ గోడని గౌరీదేవి గోడ అని పూజించేవారు. అలాగే వేళ్లలో కూడా గౌరీ పూజ చేయబోయారు గోడకి. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. దేవతలు ఎక్కడున్నారు, నేనే దేవత, నాకంటే దేవత ఎవరున్నారు, నన్ను మానేసి ఈ గోడలకి పూజ చేస్తారా అని అమాంతంగా ఉమ్మేసి ఎంగిలి చేసిపోయాడు. మా వేలుపుల గోడపై ఓ హేళావతి నీ తనువుదుడు ఎంగిలి చేశాను. మా దేవతల గోడ మీద ఎంగిలి చేసిపోయాడమ్మా, ఎంత నాస్తికుడైపోతున్నాడేమిటో, నేనే దేవుణ్ణి అంటాడేమిటినా అంది ఒక ఆవిడ. మరొక ఆవిడ లేచి ఏమంది, అక్కడితో ఆగితే పర్వాలేదట. పాపం ఒక అమ్మాయి ఇంచుమించుకో 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. పొద్దున్న కొంచెం 8 ఇంటికి లేచిందిట. రాత్రంతా ఏ వాట్సాప్లు చూసుకునేవాళ్ళు కదలండి. ఆ రోజుల్లో ఏదో పని మీద పాప అలిసిపోయి నిద్రపోయింది. పొద్దున్న కొంచెం ఆలస్యంగా లేచింది. అమ్మ స్నానానికి వెడుతున్నాను అంది. పూర్వం ఎటాచుడు బాత్రూములు ఉండేవి కదా, ఇప్పుడు ఇక్కడే వంట ఇక్కడే పెంట, మనకి రెండు పక్క పక్కనే ఉంటాయి. కానీ పూర్వం ఏంటంటే పెద్ద కాంపౌండ్ వాలు, ఇక్కడున్న ఇల్లు ఎక్కడో దూరంగా ఆగ్నేయంలోనో ఇంకో వాయువ్యంలోనో కొంచెం దూరంగా ఉండేవి స్నానాగారాలు మరుగుదొడ్లు. అందుకని ఈవిడ స్నానమునకు ఆ బాత్రూముకి బయలుదేరిందిట. తొందరగా స్నానం చేసిరమ్మన్నది వంటింట్లో వంట చేసుకుంటున్న తల్లి. ఈ పిల్ల వెళ్ళింది, వెళ్ళి తలుపు వేసుకుని ఆ తర్వాత స్నానం చేశాక తుడుచుకోవడానికి ఒక తువ్వాలు, ఏది బాత్రూమ్ గోడ తలుపు మీద దాని మీద ఒక తువ్వాలు, స్నానానంతరం కట్టుకోవడానికి బట్టలు, ఈ కట్టుకున్న బట్టలు అన్ని గోడ మీద వేసి చక్కగా నలుగు పెట్టుకుని లల్లిలని పాటలు పాడుకుంటూ గంటార గంట సేపు శుభ్రంగా తలంటి పోసుకుంది. పాపం స్నానం చేసింది. ఇంతలో చేబంతి తప్పిపడెనని ప్రాబల్యముతోడవచ్చి భవనము వెనుకల్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతో కతగునే. కృష్ణుడు వచ్చాట ఇంట్లోకి. ఏం కృష్ణ ఇలా వచ్చామంది వంటింట్లో ఉన్న అమ్మగారు, మేము బంతి ఆడుకుంటున్నామండి, మా అలా బంతి విసురుకుంటూ ఉంటే ఆ బంతి మీ గోడ దాటి మీ దొడ్లో పడిందండి, బంతి పట్టుకెళ్ళొద్దా అండి ఆంటీ అన్నట్టు పైగా. ఆవిడేమంది, అలాగా బంతి పడిపోయిందా, అలాగే పట్టుకెళ్ళిన ఆయన అంది. సహజంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే బంతులు పడతాయి కదండి, బాబు మా ఇంట్లో ఈ పాటలు రోజు పడుతున్నాం, మా దొడ్లో ఉన్న మామిడికాయలన్నీ ఈ కోతులే పట్టుకుపోతున్నాయి. పిల్లలు కోతులు అంటే వాళ్ళు వాళ్ళు కోసుకు పట్టుకుపోతుంటే మనం తెట్లేమో చూస్తూ చూస్తూ పిల్లలు కదా. మరి మా ఇంట్లో మా దొడ్లో 4 మామిడి చెట్లు విరక్కాస్తాయి, ఒక్క కాయ నాకు దక్కదు. తీరా కాయ దక్కే సమయానికి పిల్లలన్నా కోసుకుపోతారు. నేను ఎప్పుడు ఏప్రిల్ మేలో అమెరికాలో ఉంటాను. నేను తిరిగి వచ్చేసరికి బోడి చెట్లు కనపడతాయి. పోలేదు అదృష్టం. అలాగే ఈ పిల్లలు అప్పుడప్పుడు బంతి బంతి అని లోపలికి వస్తారు కదా, బంతి తీసుకుందిట ఆవిడ. ఈ చేబంతి తప్పిపడిందని లోపలికి వచ్చి మెల్లిగా బంతి కోసం వెళ్ళినట్టుగా ఈ పిల్ల స్నానం చేస్తున్న బాత్రూమ్ దగ్గరకు వచ్చాడు. ఆవిడ బాత్రూమ్ గోడ మీద ఈ బట్టలు తువ్వలు వేసుకుందిగా, స్నానం చేశాక తుడుచుకుని కట్టుకోవడానికి ఈ బట్టలన్నీ రహస్యంగా తీసుకుని మూట కట్టుకుని చెంగును పారిపోయాడు. ఈ అమ్మాయి ఒక అరగంటో గంటో స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత ఇలాగ గోడ మీద చెయ్యేసి చూసిందిట, చీర కోసం, లంగా కోసం, ఓణీ కోసం, పాపం తువ్వాలు కోసం. చూస్తే ఒక్క బట్ట కనపడదు. తలుపు తీసుకుని బయటికి రాలేదు, అలాగేనేమో లోపల ఉండలేదు. అందుకని ఆ బాత్రూమ్ నుంచి అమ్మే 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 బట్టలేవి అని అరుస్తుందిట. ఎంతరిచినా ఎక్కడో దూరంగా వంటిల్లో ఉండడం వల్ల అమ్మగారికి వినపడదు. ఈవిడికేమో ఆ లోపల నుంచి రాలేదు. అలా మధ్యాహ్నం 12 అలాగే కూర్చుని ఉండిపోయిందమ్మా మా అమ్మాయి. నాకెందుకో మధ్యాహ్నం వేళ అనుమానం వచ్చి ఈ పిల్ల ఏమయ్యిందా అని దగ్గరకు చూస్తే బాత్రూమ్ లోపలే ఉంది. ఏమిటి ఇలా అలిసిపోయి పడున్నావంటే బట్టలు ఎవరో ఎత్తుకుపోయారే అందిట. అప్పుడు ఈ తల్లి గుర్తుకొచ్చిందనమాట, కృష్ణుడు పొద్దున బంతిని వచ్చాడు, ఇది ఆయన తంతే, ఈ బంతితో పాటు మొత్తం పట్టుకుపోయాడు అంది. చూసావా అమ్మ, నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతూక తగునే, ఇలా బట్టలు ఎత్తుకుపోతే మేమైపోతాం. ఏదో మధ్యాహ్నం పూట నాకు అనుమానం వచ్చి చూసుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నా కూతురు సాయంత్రం దాకా ఏమైపోయేదో తిండి తిప్పలేక అంది ఒక ఆవిడ. మరొక ఆవిడ వచ్చామంది, ఏదో ఈ చిన్న చితక పనులు కాదు, మీ అబ్బాయి చేసే పనులు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో అత్తగారు మధ్యాహ్నం దాకా కోడల్ని తెగ సాధించింది. కొంతమంది అత్తలు ఉంటారు, ఇక ఆ కోడల్ని బతకనివ్వరు అన్నమాట. పెత్తనం చేయటం తప్ప వాళ్ళ పని మరొకటి ఉండదు. అలా సాధించి సాధించి మధ్యాహ్న భోజనం అయ్యాక కోడలా జాగ్రత్త, భోంచేసి తలుపుల దగ్గరికి వేసుకో ఏ అని చెప్పి పక్కింటికి పెత్తనాలకు వెళ్ళిందిట ఆవిడ. ఆవిడ అలా వెళ్ళగానే పాపం కోడలు ఇంత అన్నం తిని పడుకుంది. ఎందుకంటే ఈ అత్తగారు ఉన్నంత వరకు నిద్రపోనివ్వదు. ఈవిడికి నిద్ర లేక నానా బాధ పడుతూ హాయిగా అత్తగారు వెళ్ళిందిరా బాబు, ఇక పెత్తనాలు లేవు అని మనసు మీద పడుకుంది. పాపం తలుపు వేసుకోకుండా పడుకుంది. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. నల్ల పిల్లిలా మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆడంజని వేరల్ల పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతిల్దుడిచిన కోడలు మృత్సను చునత్త కొట్టెల తాంగి. ఇదిగో వేళ్ళింటికి వెళ్ళాడు అంటే ఈ కళదొడమ్మే కదలండి, అక్కడ ఎవరో ఉన్నారు. అందుకని ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పాపం కోడలు నిద్రపోతూ ఉండగా అత్తగారు లేని సమయంలో అడుగు పెట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద కుండ ఉంది, కుండ నిండా కమ్మగా తోడుకున్న పెరుగుంది. పూర్వం అండి ఆవు పాలు పితికి ఆ కుండెడు పాలు బాగా మరగబెట్టి మరిగిన తర్వాత చల్లారాక అప్పుడు తోడు పెట్టేవారు. ఆహా అలా కాగి కమ్మగా ఉన్నటువంటి తోడుకున్న పెరుగు వేసుకు అన్నం తింటే ఇక స్వర్గం అనేది లేదు, అదే స్వర్గం. అటువంటి పెరుగంతా మొత్తం కృష్ణుడు తాగేశాట. ఆ తాగి ఆఖరణ ఏం చేశాడు, నిద్రపోతుందిగా కోడల మంచం మీద అక్కడికి వెళ్ళాడు. కొంచెం పెరుగు కుడి చేత్తో తీసుకొచ్చి ఆవిడ మూతికి రాసిపోయాడు. ఆవిడ మూతికి పెరుగు రాసి వెళ్ళిపోయాట. కొంతసేపటికి అత్తగారు పెత్తనములు ముగించుకుని వచ్చింది. రాగానే పెరుగు చిలుకుదామని చూస్తే కుండలో ఇంత పెసరు కూడా పెరుగులేదు, మొత్తం ఖాళీ. నాలికతో నాకినట్టు నాకేశాడు పైగా. కోడలా కోడలా పెరుగేమయ్యిందే అని కోడల దగ్గరకు వచ్చింది అత్తగారు. పాపం ఇంకా కోడలు నిద్రపోతూనే ఉంది, ఆవిడ మూతి నిండా పెరుగే. అమ్మనా కోడలా, ఇది టైటిల్ అనమాట అసలు. అయ్య కోడలోయ్, ఇంట్లో ఉన్న పెరుగంతా తాగేసి ఏమి ఎరగనట్టుగా పడుకుంటావా? ఇప్పుడు అర్థమవుతోంది, ఈ మధ్య నీకు బాగా బొజ్జ పెరుగుతోంది అంట అనుకుంటున్నానని ఎలా బయటికి వెళ్ళగానే మేగడంతా లాగి వస్తున్నావు కదా. అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడన్నారు. ఇంటిలో ఉన్న పాలు పెరుగు వెన్న తాగితే పొట్టదాకేమవుతుంది అని అత్తగారు కోపగించి కోడలు మృత్యునుచు అత్త కొట్టి లతాంగి, కోడలు దొంగని అత్తగారు ఒక్కటిచ్చుకుందిట, దాంతో కోడలు కొళ్ళు మండింది. అత్తవా పెంట మీద చెత్తవా, ఇవి మధ్యలో వస్తున్నాయి కదా డైలాగులు. ఆవిడ కూడా రెండిచ్చుకుంది, దాంతో అత్త కోడలు కొట్టుకున్నారు. చూడమ్మా అని అత్త కోడళ్ళని చూపించింది ఒక ఆవిడ. ఇంట్లో ఇంట్లో తగాదా పెడితే పర్వాలా, వాళ్ళలో అత్తకి కోడలికి తండ్రికి కొడుక్కి ఇలా పెడితే పర్వాలేదు. ఇంకో తమాషా చేశాడు మీ అబ్బాయి, అదేమిటో తెలుసా? వీరింటికేగి కడవల తోరంబగు నెయ్యి ద్రావి తుదినా కడవల్ వీరింట నీసుతుండెడ వారికి వీరికి నీ దొడ్డవాదయ్య సతీ. ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో 8 కుండల నిండా కమ్మని నెయ్యి ఉందిట, ఆవు నెయ్యి కాచిన నెయ్యి ఉంది. వాళ్ళేదో ఆడుకుంటున్నారో మాట్లాడుకుంటున్నారో ఆ సమయంలో కృష్ణుడు ఆ నెయ్యి ఉన్న గదిలోకి వెళ్ళి 8 నెయ్యి గడగడగడ తాగేశాడు. తాగేం చేసేట, ఈ ఖాళీ కుండలు ఎంప్టీ పాట్స్ వీటిని తీసుకుని ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఇంట్లో పెట్టాడు. కాసేపటికి ఇంట్లో వాళ్ళు ఏవి కుండలు అని చూస్తే ఒక్క కుండ కనబడదు. ఏదో పని మీద ఇంట్లో వాళ్ళు ఆ ఎదురింటికి వెళ్ళారట. ఆ ఎదురింట్లో 8 కనబడ్డాయి. అమ్మ బాబోయ్, రోజు మా కుండలు ఎత్తుకుపోతున్నారా మీ మొహం మండ అని వాళ్ళు కర్రలు వేసుకొచ్చారు. వీళ్ళేమో కట్టెలు వేసుకున్నారు. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే నేనే పెట్టాగా అన్నట్టాకన్నా. ఇలా ఇరుగిళ్ళకి పొరుగిళ్ళకి మధ్యలో తగాదా పెడుతున్నాడు ఈయన.